కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనము. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చదువుకుందామండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మరొకమారు చదువుతా ఉన్నానండి, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రార్థన చేసుకున్నా ఈ లేఖనములో నుంచి ప్రభు మనందరితో మాట్లాడులాగున ఆత్మదేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియ పరలోకపు రాజా, ఘనమైన తండ్రి, ఉన్నతమైన దేవ, నీ బంగారు పాదములకు నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. ఉదయ కాలంలోనైనా నీ పాదాలు పట్టుకుని నీ పాదాల దగ్గర కూర్చొని నీ మాటలు కలిగిన కృపను, భాగ్యాన్ని, ధన్యతను ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇచ్చిన ప్లాట్ఫారంను బట్టి, వెసులుబాటును బట్టి నైనా మీ కృతజ్ఞ స్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. అయా మేమందరము నాయన నీ మాట వినుటకు వచ్చి ఉన్నాం దేవా. మీరు మాతో మాట్లాడండి, మనిషిగా నేను మాట్లాడితే ఎటువంటి ప్రయోజనం ఉండదు ప్రభా. మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి, సరిచేసి, సంధించి నీ యొక్క సాక్షులుగా ఈ లోకంలో ప్రభా అయా నీ సువాసన వెదజల్లుతూ నీ రాకడ కొరకు, నీ రాజ్యం కొరకు ప్రభా మమ్మల్ని సిద్ధపరచమని, మీరే మహిమ ఘనత ప్రభాలు పొందుకోమని, అల్పురాలు అయోగ్యురాలు ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా నన్ను సంపూర్ణంగా నీ చేతులకు, నీ అధికారానికి, నీ ఆధిపత్యానికి అప్పగించు ంటూ నీ ఆత్మస్వాధీనంలో, నీ ఆత్మాధీనంలో ఉంచుకుని ప్రభా నీ ఆత్మతో నింపి అభిషేకించి నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచిన ఆయన నాయన, నా నోట నీ మాటల నుంచి నీ ప్రజలందరితోనూ నాతోనూ మీరు మాట్లాడి మహిమ మీరు పొందుమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొకమారు చేరి వచ్చిన ఎస్హెచ్ఏ సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మంచిదండి, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము పరిశీలన చేస్తే, ఒకసారి ఆలోచించగలిగితే కీర్తనకారుడైనటువంటి దావీదు గారు చెప్తా ఉన్నటువంటి మాటలు మనము ఆయన మేపు గొర్రెలముగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆయన మనము ఆయన ప్రజలమని, ఆయన మేపు గొర్రెలమని సెలవిస్తా ఉన్నాడు. దీనికి క్లారిటీకి మనకు రావాలి అంటే ఒక మాట మనం చదవాలి. ఎహెస్కేలు గ్రంథము 34వ అధ్యాయము 31వ వచనం మనం చదువుదామండి. ఎహెస్కేలు గ్రంథము 34వ అధ్యాయము 31వ వచనము. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలునకు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభువు యెహోవాకు. మన దేవుడు మనకు మంచి కాపరిగా ఉన్నాడు. మనము ఆయన మేపే గొర్రెలముగా, ఆయన ప్రజలముగా ఉన్నాము అంటుంది లేఖనము. నిజమే, మన కాపరి మనల్ని మేపుతున్నటువంటి కాపరి, మనల్ని నడిపిస్తున్నటువంటి కాపరి ఎలాంటి కాపరి, ఆ కాపరి ఏం చేస్తాడు, మరి ఆ కాపరిగా కలిగిన మనము, గొర్రెలమైనటువంటి మనము ఎలాంటి గొర్రెలుగా ఉండాలి, ఎలాంటి గొర్రెలుగా ఉండకూడదో ఈ రోజున కొన్ని విషయాలు లేఖనపు వెలుగులో మనం కొన్ని చూస్తూ మనం ముందుకు వెళ్దామండి. మొట్టమొదటిగా మన కాపరి ఎలాంటి కాపరి అంటే, యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలోనూ 14వ వచనంలోనూ ఆయన సెలవిస్తా ఉన్నటువంటి మాట, నేను మంచి కాపరిని, గొర్రెలకు మంచి కాపరిని అంటా ఉన్నాడు. మన కాపరి ఎలాంటి కాపరి అంటే మంచి కాపరి. నిజమే. రెండవది అంటే మంచి కాపరి ఉంటాడు, చెడ్డ కాపరి ఉంటాడని మాటను బట్టి తెలియజేస్తుంది. కానీ మనల్ని నడిపించే కాపరి, మనల్ని పరిపాలిస్తున్నటువంటి కాపరి, మనల్ని కాచే కాపరి ఎలాంటి వాడంటే మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టునని కూడా ఇదే యోహాను సువార్తలు మనం ఈ అధ్యాయం అంతా చదివితే చక్కని మాటలు మనకు అర్థమవుతాయండి. రెండవదిగా చూసినట్లయితే ఆయన గొప్ప కాపరి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 20వ వచనాన్ని చదివినట్లయితే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఇక్కడ రెండవదిగా ఆయన ఎలాంటి కాపరి అంటే, ఒకటి మంచి కాపరి, రెండు గొప్ప కాపరి అని చెప్తా ఉన్నాడు. మూడవదిగా పేతురు రాసినటువంటి 4వ అధ్యాయము 19వ వచనంలోను, 2వ అధ్యాయము 25వ వచనంలో కూడా ఆయన ఆత్మల కాపరి అని చెప్పబడతా ఉంది. ఇకపోతే నాలుగవదిగా ప్రధాన కాపరి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము, చివరిగా ఆత్మల కాపరి అండి. ఒకటి ఆయన మనకు మంచి కాపరి, రెండు గొప్ప కాపరి, మూడు ప్రధాన కాపరి, నాలుగు మన ఆత్మలను కాసే ఆత్మల కాపరి. ఈ విధంగా ప్రభువు మనల్ని గొప్ప కాపరిగా ఉంటూ, మంచి కాపరిగా ఉంటూ, మన ఆత్మలను కాసే కాపరిగా ఉంటూ, మన ప్రధాన కాపరిగా ఉంటూ మనల్ని ఏం చేస్తా ఉన్నాడు ఆయన, మనల్ని ఎలా నడిపిస్తా ఉన్నాడు అనేది కూడా మనం ఆలోచన చేయగలిగితే మన కాపరి మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి అయినటువంటి మన ప్రభువు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే, ఒకటి ఆయన మనల్ని మేపుతాడండి, రెండవది మనల్ని మోస్తాడు, మూడవది మనల్ని నడిపిస్తాడు. మనల్ని ఆయన మేపుతాడు, ఎలా ఎక్కడ మేపుతాడు అన్న విషయాలను గనక మనం ఆలోచన చేస్తే, తల్లిదండ్రులుగా మన బిడ్డల్ని చక్కని పోషణ వాళ్ళకిస్తా ఉంటాం. ఏది బలమైనటువంటి ఆహారమో, ఏది మంచి ఆహారమో చూసుకుని మన బిడ్డలకి వాళ్ళని చక్కగా బలవంతులుగా ఉండాలని తల్లిదండ్రులు, ప్రతి తల్లిదండ్రులు కూడా చూస్తారు. అలాగే మన పరమ తండ్రి అయినటువంటి మన తండ్రి కూడా మన కాపరిగా ఉంటూ మనల్ని మేపుతా ఉన్నాడు. ఎక్కడ మేపుతా ఉన్నాడు, కాపరిగా ఉండి ఆయన మనల్ని ఎక్కడ మేపుతాడంటే, ఒకసారి ఎహెస్కేలు గ్రంథాన్ని గనక మనము 34వ అధ్యాయాన్ని తెరిచిపెట్టుకుంటే అక్కడ మనకు అర్థమవుతా ఉంటదండి. ఆ అధ్యాయం అంతా ఎక్కడెక్కడ ఆయన మేపుతాడు, ఎలాంటి కాపరిగా ఉంటూ మనల్ని ఎక్కడ మేపుతాడు అన్న విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకసారి ఎహెస్కేలు గ్రంథము 34వ అధ్యాయానికి మనం తెరిచిపెట్టుకుందామండి. ఎహెస్కేలు గ్రంథము 34వ అధ్యాయము 13 వచన భాగాన్ని నేను చదువుతా ఉన్నానండి. ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి, ఆ దేశములో నుండి వాటిని సమకూర్చి, వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి, పర్వతముల మీదను, వాగుల యొద్దను, దేశమందున్న సకల కాపుర స్థలములందును వాటిని మీ పెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన కాపరి మనకి కాపరిగా ఉంటూ ఆయన ఎక్కడ మేపుతా ఉన్నాడంటే, వాగుల యొద్ద మేపుతా ఉన్నాడట. వాగుల దగ్గర ఏముంటదండి, నీరు ప్రవహిస్తా ఉంటది, ఎప్పుడు స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తానే ఉంటది. అది జీవానికి సూచనగా ఉంటది. ఆ యొక్క జీవరాశులన్నీ కూడా అక్కడికి వచ్చి ఆ వాటర్ ని తాగి అవి జీవిస్తా ఉంటాయి, అవి బ్రతుకుతా ఉంటాయి. అలాగే మన కాపరి, మన మంచి కాపరి, మన గొప్ప కాపరి, మన ప్రధాన కాపరి, మన ఆత్మల కాపరి అయినటువంటి మన ప్రభుల వారు మనల్ని కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, మొదటిగా మనల్ని మేపుతా ఉన్నాడు. ఎక్కడ అంటే, వాగుల యొద్ద మనల్ని మేపుతా ఉన్నాడు. అంటే పుష్టికరమైనటువంటి ఆ వాక్యాన్ని మనకిస్తూ, అంటే వాక్యము నీతికి కూడా సాదృశ్యంగా మనకి కనబడతా ఉంది. వాక్య లేఖనాలను గనుక మనం పరిశీలన చేస్తే, మనము వినియున్నాం, చదివి ఉన్నాం, అనేక ప్రసంగికుల ద్వారా కూడా మనం చెప్పబడుతా వచ్చింది ఏంటంటే, వాక్యము నీరు నీతికి సాదృశ్యము. అంటే ఆ వాక్యమనే నీతిని మనకు త్రాగనిచ్చి దేవుడు మనల్ని బలపరుస్తా ఉన్నాడు, మనల్ని స్థిరపరుస్తా ఉన్నాడు, ఆత్మీయ జీవితంలో కొనసాగిస్తా ఉన్నాడు. ఏది మనలో లోపముందో, ఏది చెడ్డ తీగలు, చేదైనటువంటి వేరు మనలో ఉన్నాయో, వాటన్నిటిని కూడా తన వాక్యము ద్వారా తీసివేస్తూ మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. రెండవదిగా చూసినట్లయితే ఇదే ఎహెస్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనములో మరొక మాట మనం చదువుకుంటే, 14వ వచనము, నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలము మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును, ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందవి మేయును. ఆయన ఎక్కడ మేపుతాడంటే, ఒకటి వాగుల యొక్క మేపుతాడట, రెండోది మంచి మేతగల చోట ఆయన మేపుతాడట. నిజమే, ఎసర్చే పరిచర్య పుణ్యమా అంట. చక్కటి ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని, ఆత్మీయమైనటువంటి భోజనాన్ని మనం చేస్తా ఉన్నాం. ఏది మేలో, ఏది మనకి అవసరమో ఆ యొక్క వాక్యము మనకు చెప్పబడతా ఉంది. లోకంలో ఉన్నటువంటి చెత్త చెదారమంతా మనలోనే నింపుకొని దేవుణ్ణి లోకంలో కలిసి మనం ఆరాధిస్తా ఉన్నటువంటి మన జీవితాల్లో ఒక ప్రత్యేకతను ఎస్ఎఫ్జే తీసుకుని వచ్చిందండి. చక్కటి ఆహారాన్ని మనకు భుజింప చేస్తా ఉంది, మంచి మేతను పెడతా ఉంది. ఏది శ్రేష్టమో, ఏది శ్రేయస్కరమో, ఏది మంచో, ఏది మనకు ఆశీర్వాదమో ఆ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తా ఉంది. ఒకప్పుడు లోకంలో పాపంలో, ఒకప్పుడు నామకార్థ స్థితిలో, ఒకప్పుడు ఆదివారపు భక్తిలో ఉన్నటువంటి మనలను ఇదిగో ఎసర్చే పరిచర్య వాక్యము ద్వారా మంచి మేత మనకు పెట్టి దేవుడు మనల్ని మేపుతూ ఆత్మీయ జీవితంలో స్థిరపరుస్తూ బలపరుస్తూ ఆత్మీయతలో ముందుకు నడిపిస్తూ దేవుని యొక్క రాజ్యము కొరకు, దేవుని యొక్క రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తా ఉంది. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కనుక ఈ మంచి మేత, ఈ వాగుల యొద్ద నీటి యొద్ద మనం ఏం చేయాలంటే మన కాపరి మనల్ని మేపుతా ఉన్నప్పుడు దాన్ని మనము తీసుకోవాలి, దాన్ని మనము భుజించాలి, దాన్ని మనము రిసీవ్ చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా మర్చిపోకూడదండి. మూడవదిగా చూసినట్లయితే బలి బలమైనటువంటి మేత గల చోట్ల మేపుతాడట. ఇదే 34:14 మనం రెండో భాగంలో చూస్తాం. ఒకటి, మంచి మేత గల చోట్ల మేపుతాడట, బలమైనటువంటి మేత గల చోట్ల కూడా మేపుతాడట. నిజంగా కొన్ని విటమిన్స్ మినరల్స్ ఉన్నటువంటి ఆహారాన్ని మన పిల్లలకు ఎదుగుతా ఉంటే వాళ్ళ వయసును బట్టి మనం వాళ్ళని బలమైనటువంటి వారిగా తయారవ్వాలని, మన యుక్త వయసులోనికి వచ్చిన వారు చక్కగా బలంగా వారు ఉండాలని చెప్పేసి వాళ్ళకి మంచి ఆహార పౌష్టిక ఆహారం మనం అందిస్తాం కదండి మన పిల్లలకు. అలాగే ఒక స్థితిలోనికి వచ్చినటువంటి మనము ఆయన రక్షకుడని, ఆయన ప్రభువని, ఆయనే మన కాపరని తెలుసుకున్న తర్వాత మనము ఆయన వాక్యము చేత బలపరుస్తూ ఉన్నటువంటి సమయంలో ఇంకా బలమైనటువంటి ఆహారం మనకు అవసరమని అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు మరి వాక్య సత్యాల నుండి తప్పిస్తారని, అటువంటి స్థితిలో మనం ఉండకూడదని బలమైనటువంటి మేత మన ప్రభు మనకిస్తా ఉన్నాడు ఎస్ఎఫ్జే పరిచర్య ద్వారా. నిజమేనండి, ఏది అబద్ధము, ఏది అబద్ధపు బోధ, ఏది వాక్యానుసారము, ఏది వాక్యానుసారము కాదు, మరి ఆశీర్వాదపు బోధలలో ప్రభంజనములో మనం ఉంటా ఉన్నాం, ఆశీర్వాదపు బోధలు కలిగినటువంటి సంఘాలలో మనం ఉంటా ఉన్నాం, మరి ఆ బోధలో మనం ఉండి మనం బలహీనమైపోకుండా దేవునికి దూరము కాకుండా ఆయన రాకడకు మనము సిద్ధపడలేనటువంటి ఆత్మీయ స్పృహ కలిగిన వారిమిగా లేకోకుండా ఉండకుండా ఆత్మీయ స్పృహ కలిగిన వారిమిగా దేవుని రాకడ ఉందని, ఆయన రాజ్యం ఉందని, ఆయన రాజ్యములో మనం ఉండాలి అంటే ఆయన రాజ్యం లో అనేకులను తీసుకుని మనం వెళ్ళాలి, అనేకులను తీసుకుని వెళ్ళాలి, అలాగే వెళ్లే ముందు ఆయన పని చెయ్యాలని ఒక స్పృహ కూడా ఎస్ఎఫ్జే మనకు అందించిందండి. ఆయన పని చేయడానికి ఒక గొప్ప ధన్యతను, భాగ్యాన్ని, ఒక ప్లాట్ఫారంను దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కనుక ఈ బలమైనటువంటి మేత మనము మేసేవారిగా, పూజించేవారిగా, దాన్ని రిసీవ్ చేసుకునేవారిగా ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇకపోతే కాపరి ఎక్కడ మేపుతాడో చూసాము. రెండవదిగా మన ఆయన మనల్ని మోస్తాడట. ఎలా మోస్తాడు ఆయన? ఒక కాపరి చిన్న గొర్రెకి, ఒక చిన్న గొర్రె పుట్టిందంటే కాపరి మనం బయట చూసినట్లయితే గొర్రెల కాపరులు భుజాల మీద ఎక్కించుకొని మోస్తాడు కదండి. అలానే అది నడవలేదని, దానికి ఇంకా అడుగులు వేసే శక్తి లేదని చెప్పి ఆ కాపరి ఆ గొర్రెను భుజాల మీద ఎక్కించుకొని తానే నడుస్తూ దాన్ని మోస్తా ఉంటాడు. అలాగే మన పరమ తండ్రి, మన కాపరి కూడా మనల్ని మోస్తాడని లేఖనము సెలవిస్తా ఉంది. ఒకసారి నిర్గమాకాండము 19:4 భాగాన్ని మనం చదివినట్లయితే, నిర్గమాకాండము 19:4 నేను ఐగిప్తీయులకు ఏమి చేసితునో, మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటేనో మీరు చూసుతురి. ఎలా మోస్తా ఉన్నాడంటే ఆయన రెక్కల మీద, ఆయన భుజాల మీద మనల్ని మోస్తా ఉన్నాడు. గద్ద రెక్కల మీద మోసినట్లు నేను మిమ్మల్ని మోస్తా ఉన్నానని ఆనాడు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలుతో ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. నేడు మనతో కూడా ఆయన మాట్లాడుతా ఉన్నాడు. ఆనాడు ఇస్రాయేల్ ప్రజలను ఏ రీతిగా ఆయన మోసాడో, నడక నేర్పించాడో, ఆయన ఆ మెత్తల మీద, కొండల మీద నడవలేనటువంటి పరిస్థితి, ఎక్కలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తానే మనల్ని ఎక్కించినట్లుగా ప్రభు వాట మనల్ని ఎక్కిస్తా ఉన్నాడట. నిజమే, ఒక్కొక్క మెట్టు ఎసర్చే పరిచర్య ద్వారా మనం ఎక్కుతా ఉన్నామండి. ఒకప్పుడు పాలు తాగేవారిగా ఉన్నాం, ఇప్పుడు బలమైనటువంటి ఆహారము తినే పరిస్థితిలోనికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చాడు. ఎలా అంటే ఆయన మనల్ని మోస్తా ఉన్నాడు కనుకనే మనం ఆ స్థితిలోనికి రాగలిగాం. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆయన మూడవదిగా చూసినట్లయితే ఆయన మనల్ని నడిపిస్తాడట. ఒకటి, ఆయన మేపుతాడు. ఎక్కడ మేపుతాడో చూసాం. రెండోది, ఆయన మోస్తాడట. ఎలా మోస్తాడంటే ఆయన రెక్కల మీద, ఆయన మనల్ని ఆయన భుజముల మీద ఆయన మనల్ని మోస్తాడు. ఒక వాక్యం ఉంటదండి యెషయా గ్రంథంలో, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. నిజమే, ఆయన మనల్ని ఎత్తుకుని, మనం పిల్లల్ని ఒక ఏజ్ వరకు మాత్రమే వాళ్ళని మోయగలం, కానీ మన తండ్రి ముదిమి వచ్చే వరకు అంటే మనం ముసలివారయ్యే వరకు, మనం చనిపోయే వరకు, ఆయన పిలుపు అందుకునే వరకు కూడా ఆయన మనల్ని మోస్తాడటండి. ఆయన మనల్ని నిజంగా ఎత్తుకుని నడిపిస్తాడట. ఎంత గొప్ప దేవుడండి, ఎంత మంచి కాపరిని మనం కలిగి ఉన్నామండి. మూడవదిగా చూసినట్లయితే
ఆయన మనల్ని నడిపిస్తాడట. కాపరి ఏం చేస్తాడంటే, ఒకటి మేపుతాడు, రెండు మోస్తాడు, మూడవదిగా నడిపిస్తాడు. ఎక్కడెక్కడ ఆయన నడిపిస్తాడు, ఎక్కడ మనల్ని నడిపిస్తాడు అంటే, ఒకసారి మనము ద్వితీయోపదేశ కాండము 32:11-12 వచనాలు మనం చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 32:11-12 వచనాలు నేను చదువుతా ఉన్నాను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద మోయినట్లు యెహోవా వాటిని నడిపించును. మనకు తెలుసు గద్ద పక్షిరాజు తన పిల్లలకు ఏ రీతిగా నడక నేర్పిస్తా ఉందో, ఏ రీతిగా వాటిని మోస్తా ఉందో, ఏ రీతిగా వాటిని పెద్దవారిగా చేస్తా ఉందో, అంటే వాటికి ఎగరడం రాదు, ఎగరడం నేర్పిస్తా ఉంటది. అలానే మనకు నడక ప్రభువు నేర్పించి నడిపిస్తా ఉన్నాడట మన తండ్రి. నిజమే, ఒకప్పుడు ఆత్మీయతలో ఒక స్థిరమైనటువంటి జీవితం లేదు, ఆత్మీయతలో ఫలింపు లేదు, ఆత్మీయతలో అసలు ఆత్మీయతే లేదు, ఆత్మీయతే కరువైనటువంటి జీవితాలు మనవి. కానీ ఇప్పుడు ప్రభు ఆయన మనల్ని ఆత్మీయతలోనికి నడిపించాడు. చీకటిలో నుంచి, పాపములో నుంచి, లోకములో నుంచి, బలహీనమైనటువంటి స్థితిలో నుంచి, పాపపు స్థితిలో నుంచి తండ్రి మనల్ని ఎక్కడికి నడిపించాడు అనంటే, ఆత్మీయతలోనికి నడిపించాడు, అనుదిన భక్తిలోనికి నడిపించాడు. ఆయన పరిచర్య చేసే బిడ్డలుగా ఆ భారాన్ని మోయాలని, ఆ బాధ్యత మనదని తెలుసుకునే విధంగా ప్రభు మనల్ని నడిపించాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇక రెండవదిగా చూసినట్లయితే ఎక్కడ ఆయన నడిపిస్తాడు అంటే, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. ఒకటి కీర్తనల గ్రంథము 23:2 భాగాన్ని మనం చదివితే, కీర్తనల గ్రంథము 23:2 పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మన ప్రభువు ఎక్కడ నడిపిస్తాడంటే, వివాదము లేని చోట, అనుమానము లేని చోట, లేకపోతే భయంకరమైనటువంటి పరిస్థితులు లోకంలో ఉంటా ఉన్నాయండి, ఆ పరిస్థితుల్లో మనం పడిపోకుండా, ఆ పరిస్థితుల వైపు చూడకుండా, ఆ పరిస్థితుల్లోనే మనం మర్చిపోకోకుండా, ఆ పరిస్థితులకు దూరంగా, లోకానికి, పాపానికి, సాతానికి దూరంగా, చక్కగా సమాధానకరంగా, శాంతికరంగా, మరి ప్రభువును పట్టుకొని ఆయన మార్గంలో నడవడానికి దేవుడు మనల్ని నడిపిస్తా ఉన్నాడు. శాంతికరమైనటువంటి జలముల యద్ద. లోకంలో ఎన్నో బోధలు వచ్చాయండి, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు, అసలు ఏది నిజము కాదో తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని బోధలు ఉంటా ఉన్నాయి. ప్రతిదానికి ఏదో ఒకటి తీసి ఇది అలా, ఇది ఇలా అని చెప్పి మనల్ని మభ్యపరుస్తా ఉన్నటువంటి బోధలు ఉన్నాయి, మనల్ని మోసపరుస్తా ఉన్నటువంటి బోధలు ఉన్నాయి, మనల్ని పక్కకు తప్పిస్తా ఉన్నటువంటి బోధలు ఉన్నాయి. కానీ ESFJ దాని నుంచి మనకు విడుదల కలగజేసింది, శాంతికరమైనటువంటి బోధలు మనకు వినిపింపజేస్తా ఉంది, ఆరోగ్యకరమైనటువంటి బోధలకు మనకు వినిపింపజేస్తా ఉంది. నిజమే, మన దేవుడు ఆ శాంతికరమైన జలముల యొద్దకు మనల్ని ఆయన నడిపిస్తాడట. రెండవదిగా నీతి కాలువల యొద్దకు మనల్ని నడిపిస్తాడట. యిర్మీయా గ్రంథము 31:9. మూడవదిగా నీటి బుగ్గల యొద్దకు ఆయన నడిపిస్తాడట. నాలుగవదిగా నిత్యము ఆయన మనల్ని నడిపిస్తాడట. ఐదవదిగా మరణం వరకు మనల్ని నడిపిస్తాడట. ఈ రెఫరెన్స్లన్నీ చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదని నేను చెప్పట్లేదండి. మెయిన్ గా నేను తీసుకున్నది ఏంటి అంటే, గొర్రెల కాపరి మన ప్రభువు, ఆయన మన గొర్రెలము. అయితే ఎలాంటి గొర్రెలుగా నీవు నేను ఉండాలి, ఎలాంటి గొర్రెలుగా నీవు నేను ఉండకూడదన్న సబ్జెక్ట్ ను నేను తీసుకున్నాను. దానికి ముందుగా మన కాపరి ఎలాంటి వాడు, ఆయన ఎక్కడ మనల్ని నడిపిస్తాడు, ఆయన నడిపించేది ఎక్కడెక్కడ నడిపిస్తాడు, ఎక్కడెక్కడ మనల్ని మేపుతాడు అన్న విషయాలు కొన్ని మీకు మనసులోనికి తీసుకుని రావడానికి ఈ విషయాలు మీ మధ్యలోనికి తీసుకుని వచ్చానండి. రెండవదిగా మనం ఇప్పుడు అసలైనటువంటి టాపిక్ లోకి వద్దామండి. ఆయన గొర్రెలమైన, ఆయన ప్రజలమైన, ఆయన మంద అయినటువంటి మనము ఎలా ఉండాలి, ఎలాంటి గొర్రెలుగా ప్రభువు ఉండాలని కోరుకుంటా ఉన్నాడు, ఎలాంటి బిడ్డలుగా మనము జీవించాలని ఆశపడతా ఉన్నాడు ఆయన అన్న విషయాలను ఒకసారి మన గమనంలోనికి తెచ్చుకున్నట్లయితే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఎలాంటి గొర్రెలుగా ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒకటి, ఎలాంటి గొర్రెలుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడంటే, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమండి మనము. గొర్రెలమంటే మనుషులమే, మనము ఆయన ఆయన గొర్రెలమంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమైనటువంటి ఆయన ప్రజలమైనటువంటి ఆయన మంద అయినటువంటి ఆయన బిడ్డలమైనటువంటి మనము ఎలాంటి వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడంటే, ఎంత దినాల్లో అపాయకరమైనటువంటి దుర్దినాల్లో ఉంటున్నటువంటి మనము ఎలాంటి వారిగా ఉండాలి, ఎలాంటి వారిగా ఉండకూడదో లేఖనాలు మనకు ఘోషిస్తా ఉన్నాయి. అందులో మొదటిగా మనం చూసినట్లయితే దేవుని స్వరము వినే గొర్రెలముగా ఉండాలి. హల్లెలూయా. యోహాను రాసినటువంటి సువార్త 10:3-5 మనం చదువుకుంటే, యోహాను రాసినటువంటి సువార్త 10:3-5 అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకి నడిపించును, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలకి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అతని వెంబడించును, అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అతని అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యోహాను సువార్త 10:3 మనము చదివినటువంటి 4-5 భాగాలను మనం గమనిస్తే, ఇక్కడ దేవుని ప్రజలమైన మనము అనగా దేవుని గొర్రెలమైన ఆయన మందమైనటువంటి మనము దేవుని స్వరము వినే గొర్రెలుగా ఉండాలి. దేవుని స్వరాన్ని మనం వినాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అలాగే 27 కూడా 16 కూడా మనం చదివితే, నేను 16 కూడా చదువుతా ఉన్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును. 27 నా గొర్రెలు నా స్వరము వినును. చూసారండి, మనము ఎలాంటి గొర్రెలుగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడంటే, ఆయన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు కనుక ఆయన స్వరము వినే గొర్రెలుగా, ఆయన మాట వినే గొర్రెలముగా, ఆయన స్వరానికి లోబడే గొర్రెలముగా, ఆయన స్వరానికి విధేయత చూపించే గొర్రెలముగా, ఆయన మాట విని ఆ మాట ప్రకారం జీవించే గొర్రెలముగా, మన జీవితాన్ని ఆయన వాక్యం మీద కట్టుకునే వారిగా, మన యొక్క విశ్వాస జీవితానికి ఆయన వాక్యము నాందయ్యే విధముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన వాక్యం మన జీవితానికి ఆధారము కావాలండి. మనము ఏ స్వరాన్ని వింటా ఉన్నాం? లోకములో ఎన్నో స్వరాలు ఉంటాయి, అపస్వరాలు ఉంటాయి, మంచి స్వరాలు ఉంటాయి. అలాగే దేవుని స్వరము వినడానికి ఇష్టపడతా ఉన్నామా, లేకపోతే దయ్యము స్వరము వినడానికి ఇష్టపడతా ఉన్నామా, లేకపోతే లోకములో అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు వినడానికి ఇష్టపడతా ఉన్నామా? శ్రేష్టమైనటువంటి దేవుని జీవాహారమైన వాక్యానికి మనము చెవినిస్తా ఉన్నామా, మనసునిస్తా ఉన్నామా, హృదయాన్నిస్తా ఉన్నామా? ఏ మాటలు వింటా ఉన్నాం? లేచినది మొదలు పడుకునే వరకు కూడా లోకంలో ఆయా మాటలు ఉంటాయి, ఆయా పరిస్థితులు మనకు వస్తా ఉంటాయి. అయితే ఏ పరిస్థితి వైపు నువ్వు మొగ్గు చూపుతా ఉన్నావు? దేవుని స్వరము వినడానికి ఎస్ఎఫ్జే పరిచర్య ద్వారా ముమ్మారు మనకి దేవుని వాక్యం వినబడచేస్తా ఉన్నాడు దేవుడు. నిజంగా ఎంత ధన్యులమో అండి. ఒకప్పుడు ఏమీ రాని మనము, ఏమీ తెలియని మనము ఈ వాక్యాన్ని వినటము ద్వారా, ఈ వాక్యానికి చెవినివ్వడం ద్వారా, ఈ వాక్యానికి హృదయం ఇవ్వడం ద్వారా ఎన్నో నూతన విషయాలు, కొత్త విషయాలు నేర్చుకున్నాం. ఎన్నో శ్రేష్టమైనటువంటి విషయాలు, నిజమైనటువంటి విషయాలు నేర్చుకున్నాం. దినదినము అభివృద్ధిలోనికి వస్తా ఉన్నాం. ఎప్పుడు అంటే ఆయన స్వరాన్ని విన్నప్పుడు ప్పుడు మాత్రమే ప్రయోజకులమైతాం. ఆయన స్వరాన్ని విన్నప్పుడు మాత్రమే ఆయన ఏంటో తెలుసుకోగలుగుతాం, ఆయన చిత్తమేంటో ఎరగగలుగుతాం, ఆయన మనసేంటో తెలుసుకోగలుగుతాం, ఆయన పని ఏంటో తెలుసుకోగలుగుతాం, ఆయన పనిలో ఉండగలుగుతాం. ఎసర్జ పరిచర్య వచ్చింది, బాగానే ఉంది, చక్కగా ముమ్మారు వాక్యం వినిపిస్తా ఉన్నాడు దేవుడు. మనల్ని ప్రేమించి తన దాసుని నిలబెట్టుకుని మరి ఆ వాక్యానికి మనం వింటా ఉన్నామా? ఆ స్వరాన్ని మనం వింటా ఉన్నామా? ఏదో ఆన్ చేసుకుని అక్కడ పెట్టేసి వెళ్లిపోయి నా పేరు అక్కడ కనబడుతుంది అన్న స్థితిలో ఉంటా ఉన్నామా? నేను చెప్పగలనండి. అంటే నేను అందరిని ఉద్దేశించి చెప్పట్లేదు, కానీ వాక్యమైన తర్వాత వాక్యం కొరకు ప్రార్థన చేయమంటే జిల్లా కాన్ఫరెన్సులలో, శ్రేణ సహవాసాల్లో నిమ్మకు నీరెత్తినట్టుగా అట్లా ఉండిపోతా ఉన్నారు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, అమ్మ ఎవరో ఒకరు సమయం తీసుకోండి, ఒక్కళ్ళు కూడా కదలలేని స్థితిలో ఉంటా ఉన్నారు. ఏంటి, దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? వాళ్ళు సమయము అంటే వెసులుబాటు లేక చేయట్లేదా, లేకపోతే వెనక చేయట్లేదా? విన్నవారు ఖచ్చితంగా చేస్తారు. నేను అనుకోవడం ఏంటంటే ఎక్కడో పెడతా ఉన్నారు, ఎక్కడో ఉంటా ఉన్నారేమన్న నా అనుమానం మాత్రమేనండి. అది నిజం, నేను చెప్పలేను. కానీ ఈ దేవుడు ఎంత కాలంలో ఈ అపాయకరమైనటువంటి దుర్దినాల్లో ఉన్నటువంటి మనకు ఇంత చక్కటి వాక్యాలు వినిపింప చేస్తా ఉంటే దానికి మనము విని ఆ వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకుని ఆహారాన్ని మనం భుజించి బలవంతులుగా మనం మారాలి అన్నదే దేవుడు ఉద్దేశం. ఆయన బిడ్డలుగా మార్చబడాలన్నదే ఆయన ఉద్దేశం. ఆయన రాకడలో ఆయనతో పాటు ఉండాలన్నదే ఆయన ఉద్దేశం. ఆయన స్వరూపంలోనికి, ఆయన పరిశుద్ధతలోనికి, ఆయన యొక్క రూపులోనికి మనం మార్చబడి ఆయనతో ఉండడం కోసమే ఇన్ని వాక్యాలు ప్రభు మనకు వినిపింపజేస్తా ఉన్నాడు. మనల్ని సరిచేయడానికి, మనల్ని సంధించడానికి, మనల్ని దిద్దడానికి, మన బ్రతుకులు బాగు చేసుకోవడానికి, సరి అయినటువంటి స్థితిలో రావడానికి దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు అన్న విషయాన్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మరొక విషయాన్ని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఇంత విరివిగా, ఇంత శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనకు వినిపిస్తా ఉన్నాడు అంటే, ఇంత చక్కనటువంటి వాక్యాలు నీ యొక్కకు నువ్వెక్కడికి పరిగెత్తకుండగానే, నువ్వెక్కడికి వెళ్లకుండగానే, నువ్వున్న స్థలంలోనికి, నువ్వున్న ఇంటిలోనికి నువ్వు వినడానికి దేవుడు ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి వెసులుబాటుని దేవుడు నీకు ఇచ్చాడు అంటే, రేపొద్దున నువ్వు లెక్కప్ప చెప్పాలి, నేను లెక్కప్ప చెప్పాలి. దేవుడు ఇంత వాక్యాలు వినిపించండి, నీవు ఏ రీతిగా నువ్వు సిద్ధపడ్డావు, ఏ రీతిగా నువ్వు ఆయనలోనికి వచ్చావు, ఏ రీతిగా ఆయన స్వారూప్యంలోనికి నువ్వు చేయబడ్డావు, మలచబడ్డావు అన్న విషయాన్ని దేవుడు రేపొద్దున మనల్ని అడుగుతాడు. ఇంత ఘనము నీతో మాట్లాడాను కదా, నిజంగా ఎన్ని చురకలో, ఎన్ని గద్దింపు మాటలో, ఎన్ని మనల్ని బలపరిచే మాటలో దైవదాసులు సేవ మహేశ్వర్ గారి ద్వారా ప్రతి మంగళవారం వింటా ఉన్నాం, ప్రతి శుక్రవారం వింటా ఉన్నాం, ప్రతి బుధవారం వింటా ఉన్నాం, అవసరమైతే ఆదివారం వింటా ఉన్నాం, అలాగే స్త్రీల కూడికేలో ప్రతి బుధవారం వింటా ఉన్నాం. నిజంగా ఆ బోధలు వింటున్నటువంటి మనము నిజమా ఆయన స్వరాన్నే వింటా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. నిజమే, దేవుని స్వరము వినే గొర్రెలుగా కాకుండా లోకంలో ఉన్నటువంటి మాటలు వినేవారిగా ఉంటే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో మనం ఆనందించలేం, మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగలేం, ప్రభు కొరకు ఒక సాక్షిగా మనం ఉండలేం, ప్రభు పని మనం చెయ్యలేము, ఆయన రాజ్యంలో కూడా మనం ఉండలేమన్న విషయాన్ని ఉదయ కాలంలో జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు, మనం ఆయన స్వరము వినే గొర్రెలముగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. మరి వింటా ఉన్నామా? వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామా? వింటున్నటువంటి మనం బలపడతా ఉన్నామా? ఒకసారి ఏ స్వరముకు మనం చెవినిస్తా ఉన్నాం? చిన్నప్పుడు బాల్య దశలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట వింటాం, యుక్తకాలం వచ్చిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత, వివాహము చేయబడినటువంటి తర్వాత, వివాహం చేసుకున్న తర్వాత భర్త మాటలు వింటాం, రోజులు దాటిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కడుపున పుట్టినటువంటి బిడ్డల మాటలు వింటాం. అలా వినడం వల్ల వాళ్ళకి శ్రేయస్కరం, అలా వినడం వల్ల వాళ్ళకి ఆశీర్వాదకరం. వాళ్ళు అలా వినడం వల్ల వాళ్ళకు ఒక క్రమము, ఒక మాదిరి అలవాటు అయితే వాళ్ళు ప్రయోజకులైతారు, వాళ్ళకు మంచి మేలు కలుగుతా ఉంది, ప్రయోజనము కలుగుతా ఉంది. అలాగే మనము కూడా దేవుని గొర్రెలం అయ్యాము. ఆ గొర్రెలముగా ఉన్న మనము ఆయన ప్రతిరోజు ఆయన స్వరము వినాలి. ఆయన స్వరము వినితే మనకు ఆశీర్వాదం అండి, ఆయన స్వరము వింటే మనకు ఆరోగ్యం అండి, ఆయన స్వరము వింటే ఆయన వాక్యం సెలవిస్తా ఉంది. అపోస్తలైనటువంటి పౌలు రోమా సంఘానికి రా 10:17 వినుట వలన విశ్వాసం, అది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. నిజమే, ఏ మాటలు విని నిన్ను నువ్వు బలపరుచుకుంటా ఉన్నావు? భూక పద్నాక సీరియల్స్ లో లోకంలో ఉన్నవి అవి మనం వింటా ఉంటే మనకి ఎక్కడి నుంచి విశ్వాసం వస్తుంది? ఎట్లా మనం బలపడతాం? అదే వాక్యాన్ని వింటా ఉంటే, భక్తుల యొక్క జీవితాలను మనం వింటా ఉంటే, వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఏం చేయలేదో, ఎలా వాళ్ళు దేవుని కొరకు వాళ్ళని ప్రత్యేకపరుచుకున్నారో, అవన్నీ మనం వింటా ఉంటే మనం కూడా అలా ఉండాలి, అలా చెయ్యాలి, ఆ రీతిగా నేను ఒక సాక్షిగా ఉండాలి, నేను కూడా క్రీస్తు కొరకు బ్రతకాలి, నేను కూడా క్రీస్తు పని చెయ్యాలి, ఆయనతో పాటు నేను ఉండాలి అన్న ఒక విశ్వాసం మనలోకి వస్తా ఉంటుంది, ఒక తపన, ఒక ఆరాటం, ఒక పోరాటం మనం కలుగుతా ఉంటది. అందుకోసమే దేవుని స్వరము వినే బిడ్డలుగా మనం ఉండాలి. ఎప్పుడైతే నీవు నేను ఆయన స్వరము వింటామో, ఆయన మాట వినే గొర్రెలముగా ఉంటామో, ఆయన మాట వినే ఒక మందగా ఉంటామో, అప్పుడు ఆయన బిడ్డలముగా మనము ఆయన ప్రకటించే వారిగా, ఆయన ప్రకటించడానికి కావలసిన శక్తిని, కావలసిన బలమును, కావలసినటువంటి ఆత్మను, అభిషేకాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన పనిచేసే బిడ్డలముగా, ఆయనను ప్రకటించే వారిగా ప్రభు మనల్ని తయారు చేస్తాడు. ఆయన మాటలు వినకుండా, ఆయన స్వరం వినకుండా, ఆయన స్వరానికి చెవినివ్వకోకుండా లోకంలో ఉన్నటువంటి వాటికి మనము చెవినిస్తే ఖచ్చితంగా ఆత్మలో మనం బలపడలేమన్న విషయాన్ని ఈ దినాన ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే ఇంకా ఎలాంటి గొర్రెలుగా ఉండాలి, ఒకసారి దేవుని స్వరం వినే గొర్రెలుగా ఉండాలన్న విషయంలో ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నానండి. ఎవరు అంటే, ఒకటి లూదియా, రెండోది బేతనీయ మరియా, అలాగే అపోస్తలైనటువంటి పౌలు గారు, మోషే గారు, సమూయేలు గారు, అబ్రహాము గారు, ఈ భక్తులందరూ కూడా ప్రభు స్వరాన్ని విన్నారు, ప్రభు మాటలు విన్నారు. ఆ స్వరాన్ని విని ఆ స్వరానికి వాళ్ళు లోబడ్డారు, ఆ స్వరానికి విధేయత చూపించారు. ఆ స్వరం ప్రకారం, ఆ మాట ప్రకారం వాళ్ళ జీవితాలను, బ్రతుకులను కట్టుకున్నారు, మార్చబడ్డారు. ఈ రోజున పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో వారి పేరు పరిశుద్ధ ఆత్మదేవుడు లిఖింప చేశాడు. నా ప్రియ దైవజనమ, నా ప్రియ సంగమ, ఈ రోజున దేవుడి మాటలు వింటున్నటువంటి మనము కూడా ఆలోచన చేయాలి. నిజమే, ఎవరి స్వరానికి మనం ఎక్కువ ప్రాముఖ్యతనిస్తా ఉన్నాం? ఏదో ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఒక గంట మాత్రం ఈ మాటలు విని రోజంతా కూడా మరొక మాటలు వింటా ఉంటాం, మరొక స్వరాన్ని వింటా ఉంటాం. అలా కాదండి, ఎక్కువ దేని మీద నువ్వు మనసు పెడితే అదే నీ జీవితాన్ని నడిపిస్తా ఉంటది. లోకం మీద మనసు పెడతా ఉన్నామా? లోక మాటలకు వినే వారిగా ఉంటే, లోకపు మాటలు వినడానికి ఎక్కువ అవకాశం ఇస్తే అటుగానే మన ప్రయాణం ఉంటుంది, అటుగానే మన ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుని స్వరము వింటూ దేవుని మాటలు మనము ఆలకిస్తూ ఉంటే మనము మన దారి దేవుని వైపుకు వెళ్తా ఉంటది. మన అడుగులు ప్రభు వైపుకు వెళ్తాయి, మన ఆలోచనలు ప్రభువుకు వెళ్తాయి, మన యొక్క తలంపులు ప్రభు రాజ్యం వైపు మెదులుతుంటాయి. కనుక మనము ఎలాంటి గొర్రెలుగా ఉండాలి అంటే దేవుని స్వరము వినే గొర్రెలుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే దేవుని స్వరాన్ని గుర్తుపట్టే గొర్రెలుగా ఉండాలంట. ఒకటి, దేవుని స్వరాన్ని వినడమే పట్టగలగాలి. అపోస్తలైనటువంటి పౌలు గారు దమస్కు మార్గంలో ప్రభు అతన్ని దర్శించినప్పుడు ఆ స్వరాన్ని గుర్తెరిగారు, ఆ స్వరాన్ని గుర్తుపట్టారు. ప్రభువును వెవడవన్నప్పుడు, నీవు హింసించుచున్న యేసునన్నప్పుడు ఆ స్వరానికి లోపడి తను మరి ఎన్కౌంటర్ అయ్యి ప్రభుని, ఆ రోజు ప్రభువును స్వీకరించాడు. చివరికి సాక్షి అయ్యే వరకు కూడా ఆ స్వరం కొరకే ఆయన జీవించాడు. ఆ స్వరాన్ని వింటూ, ఆ స్వరాన్ని గుర్తుపడుతూ ఆయన జీవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నిజమే, దేవుడు నీతో నాతో మాట్లాడుతా ఉంటే ఆ స్వరము నా కొరకేనా, నా మంచి కొరకేనా, నా మేలు కొరకేనా, ఇది నన్ను సరి చేయడానికేనా, ఇది నన్ను సరిదిద్దడానికేనా, నన్ను బలపరచడానికేనా, నన్ను ఉజ్జీవింప చేయడానికేనా అని నువ్వు గుర్తుపట్టాలి. అంతే తప్ప ఈ మాటలు నా కొరకు కాదులే, పలానా వరకు కొరకులే, పలానా వాళ్ళు వింటే భలే బాగుండేదే, పలానా వాళ్ళు వింటే భలే చక్కగుండేదే, ఇది ఖచ్చితంగా ఆయన కోసమే, ఖచ్చితంగా ఇది ఆమె కోసమే అని మనము అలా అనుకుంటా ఉన్నామా? దేవుడు నీతో మాట్లాడుతా ఉంటే నిన్ను ప్రేమించి, ఇంకా నిన్ను సహించి భరించి, ఆయన ఇంకా నిన్ను మేల్కొల్పాలని, పురికొల్పాలని, నిన్ను సరిచేయాలని, ఆయన బిడ్డగా ఇంకా నడిపించాలని ఆయన ఇంకా అవకాశం ఇస్తా ఉంటే, ఆయన మనకు సమయం ఇస్తా ఉంటే, ఆయన నీతో మాట్లాడుతా ఉంటే ఇవి నాకు కాదులే, వారి కొరకులే, వీరి కొరకులేని ఒకవేళ ఆ స్వరమును గుర్తుపట్టలేని దౌర్భాగ్యపు స్థితిలో, దీనస్థితిలో, అవివేకపు స్థితిలో, అజ్ఞానపు స్థితిలో ఒకవేళ నీవు నేను ఉంటే నిజంగా దేవుడు చాలా బాధపడతాడండి. ప్రతినిత్యం ఆయన మాట మన దగ్గరకు వస్తా ఉంది, ప్రతినిత్యం ఆయన వాక్యం మన దగ్గరకు వస్తా ఉంది, ప్రతిరోజు ఆయన స్వరం మనకు వినిపింప చేస్తా ఉన్నాడు. అయితే ఆ స్వరాన్ని వింటున్నటువంటి మనము ఆ స్వరాన్ని గుర్తుపట్టే వారిగా ఉన్నామా? ఎక్కువ ఏ మాటల వైపు మనము మనసు మళ్లిస్తా ఉన్నాం? ఏ మాటలకు మనము చెవియెగ్గుతా ఉన్నాం? అబద్ధపు బోధల వైప, లేకపోతే ఆశీర్వాద బోధల వైప, లేకపోతే నిన్ను అవిశ్వాస జీవితంలో నుంచి, దేవుని మార్గంలో నుంచి పక్కకు తప్పించే సాతాను బోధల వైపు తిరుగుతా ఉన్నామా? ఏ స్వరాన్ని, అమ్మో ఇది కరెక్ట్ కాదు, వాక్యానుసారంగా ఉందా లేదా, దైవజనుడు చెప్తున్నటువంటి మాటలు నిజమేనా కాదా అని మనం గుర్తుపట్టగలిగే స్థితిలో ఉండాలి. అపోస్తలైనటువంటి పౌలు గారు ఆయన మాట్లాడుతా ఉంటే ఆయన ఎవరండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నన్ను మీరు పోలి నడుచుకోండి అని సవాలు విసిరిన అపోస్తలైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటల్లో ఇది నిజమేనని బెరియా సంఘస్తులట లేఖనాలను పరిశోధన చేశారటండి. మరి మనం ఎలా ఉంటా ఉన్నాం? ఏది పడితే అది విని గుడ్డిగా నమ్మేసే వారిగా ఉన్నామా? గుడ్డిగా నమ్మిస్తే గుంటల పడిపోయే పరిస్థితిలో మనం ఉంటాం, ఆత్మీయతలు ఎదగలేని పరిస్థితిలో ఉంటాం, మనకున్నటువంటి చేదైన వేరును తీసివేసుకునే పరిస్థితిలో ఉంటామండి. నిజమే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఆ తీగలు అందులోనే ఉంటేనే అవే ఫలిస్తాయి. అవును, ప్రభు స్వరాన్ని నువ్వు గుర్తుపట్టినప్పుడు, ప్రభు వాక్యాన్ని నీ దగ్గరకు వస్తున్నప్పుడు, నిన్ను ఖండిస్తా ఉన్నప్పుడు, నిన్ను గద్దిస్తా ఉన్నప్పుడు, నిన్ను సరిచేస్తా ఉన్నప్పుడు, నిన్ను మేల్కొల్పుతా ఉన్నప్పుడు ఆ స్వరము నా కోసమే. అవును ప్రభా, ఇప్పుడు నువ్వు మాట్లాడుతా ఉన్నటువంటి ఈ వాక్యము నా కొరకే, ఈ సిచ్యువేషన్ లో నేనే ఉన్నాను ప్రభా, ఈ పరిస్థితి నాదే ప్రభా, నేను సరిచేసుకుంటానయ్యా, నేను సరిదిద్దుకుంటానయ్యా, దేవా ఈ స్థితి నుంచి నేను నన్ను బయటపడేయని చెప్పి ప్రభుకు మనం సలందర్ చేసుకోవాలండి. ప్రభుకు మనల్ని అప్పగించుకోవాలి, ఆ వాక్యాన్ని మన జీవితానికి అది ఇన్వాల్వ్ చేసుకోవాలి, మన ఆ వాక్యాన్ని, ఆ వాక్యం ప్రకారంగా జీవించడానికి మనల్ని మనం సంసిద్ధపరచుకోవాలండి. దేవుని స్వరాన్ని గుర్తుపట్టే గొర్రెలముగా ఉన్నామా? లేకపోతే దేవుని స్వరాన్ని పక్కన పెట్టే వారిగా ఉంటా ఉన్నాము? గుర్తించలేని గుడ్డి స్థితిలో, అమాయకపు స్థితిలో ఉంటా ఉన్నామా? మనల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. నిజమే, ఆయన స్వరాన్ని గుర్తుపట్టి మనల్ని మనం సరిచేసుకోవాలి, మనల్ని మనం సరిదిద్దుకోవాలి, మనల్ని బలపరుచుకోవాలి, ఆయన పని చేయడానికి మనల్ని మనము పురికొల్పుకోవాలి. మూడవదిగా చూసినట్లయితే, మూడవదిగా ఒకటి, ఆయన స్వరము వినే గొర్రెలముగా ఉండాలి. రెండవదిగా, ఆయన స్వరాన్ని గుర్తుపట్టే గొర్రెలముగా ఉండాలి. మూడవదిగా, ఆయన స్వరం విన్న మనము, ఆయన స్వరాన్ని గుర్తుపట్టినటువంటి మనము ఆయన వెంబడించే గొర్రెలముగా ఉండాలి. యోహాను రాసినటువంటి సువార్త 10:4 చదువుదాం. యోహాను సువార్త 10:4. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలకి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతని వెంబడించును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. 27 కూడా చదువుతా ఉన్నాను. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నిజమే, దేవుని విన్నటువంటి మనము, దేవుని స్వరాన్ని గుర్తుపట్టే వారిగా, గుర్తుపట్టినటువంటి మనము ఆయన్ని వెంబడించే గొర్రెగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. మనము ఎవరిని వెంబడిస్తా ఉన్నాం? మన నాయకుడు ఎవరు? ఆ నాయకుడు సరైనటువంటి వ్యక్తిగానే ఉన్నాడా? ఆ నడిపించే నాయకుడు సరైనటువంటి స్థితిలోనే ఉన్నాడా? లేడని తెలిసి కూడా కొంతమంది లోకంలో చాలా మందిని చూస్తే, ఆ సత్యవాక్యము లేనటువంటి వారిని, లోకములో ఉన్నటువంటి సగము లోకము సగము దేవుడు ఉన్నటువంటి వారిని వెంబడిస్తా ఉంటారు. వాళ్ళనే మా నాయకుడిగా చెప్పుకుంటారు, వాళ్లే మాకు మా ఆత్మీయ తండ్రిని చెప్పుకుంటా ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలోనికి తొంగి చూస్తే ఎక్కడ ఏ సువాసన ఉండదు, ఎక్కడ ఏ మాదిరి ఉండదు, ఎక్కడ ఏ ఘనత ఉండదు, ఎక్కడ ఆ దేవుడు కనిపించడు, అంతా లోకమే కనిపిస్తా ఉంటది. కానీ మనము ఎవరిని వెంబడించాలి అంటే దేవుని వెంబడించాలి. అలాగే దేవుని మార్గములు నడుస్తున్నటువంటి మాదిరికరమైనటువంటి సేవకులను మనం వెంబడించాలి. అసలు మనకు మాదిరి ప్రభువే అండి, అపోస్తలైనటువంటి పౌలు గారే, ఆయన బోధే. కనుక మూడవదిగా, ఆయన వెంబడించే గొర్రెలు మూడవదిగా ఎలాంటి గొర్రెలుగా ఉండాలంటే దేవుణ్ణి వెంబడించే గొర్రెలుగా ఉండాలి. ఒకసారి మనము శిష్యులను జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలులైనటువంటి 12 శిష్యులను మనం జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళు దేవుని స్వరాన్ని విన్నారండి. వచ్చి ప్రభువు నన్ను వెంబడించండి అన్నారు. ఆయన స్వరాన్ని విన్నారు. వాళ్ళ తండ్రుల్ని, వారి వలల్ని, వాళ్ళ యొక్క జీవనోపాధిని, వారి కుటుంబాన్ని, సమస్తాన్ని వదులుకున్నారు. ప్రభు స్వరాన్ని గుర్తుపట్టారు, ఆయన్ని వెంబడించారు. ఆ యొక్క ప్రభు వారు 33.5 ఈ లోకంలో ఉన్నాడు. 3.5 పరిచర్య జరిగించారు. ఆ 3.5లో ఈ 12 శిష్యులను ఏర్పరచుకున్నప్పుడు వారు ప్రభు స్వరాన్ని విన్నారు. ఆ స్వరాన్ని వారు గుర్తుపట్టారు. వాళ్ళు ఆయన్ని వెంబడించారు. ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్లారు. ఆయన కూర్చుంటే కూర్చున్నాడు, ఆయన పడుకుంటే పడుకున్నారు, ఆయన నిద్రపోతే నిద్రపోయారు, ఆయన తింటే తిన్నారండి. ఆయనను వాళ్ళు వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చివరికి ఆత్మతో నింపబడిన తర్వాత వాళ్ళు అపసాక్షులుగా ప్రభువుకు కడవరి వరకు, ప్రాణం పోయే వరకు కూడా ప్రభు వారిని వెంబడించినటువంటి శిష్యులుగా మనం చూస్తాం. అయ్యే అనేక దేశాలకు వెళ్లి సువార్తను ప్రకటించారు. ఆ సందర్భంలోనే మనకు కూడా సువార్త వచ్చి ఈ రోజున ప్రభువును ఎరగగలిగినాం, ప్రభువుని గుర్తెరగగలిగినాం. ప్రభువే యేసుక్రీస్తు ప్రభు వారే నిజమైనటువంటి దేవుడని తెలుసుకోగలిగాం. ఎలా అంటే వాళ్ళు ఆయన్ని వెంబడించారు. మరి మనం కూడా మనం వెంబడించే గొర్రెలముగా ఉండాలని, ఎక్కడ జారిపోయేవారిగా, ఎక్కడ పడిపోయేవారిగా, ఎక్కడ దేవునికి దూరమైపోయేవారిగా మనం ఉండొద్దండి. ఎప్పుడు కూడా ప్రభువును చూస్తే, ఆయన అంటాడు హెబ్రీకి రాసినటువంటి 12:2 అంటాడు, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించే వాడనైనా యేసు వైపు చూచు మనకున్నటువంటి పరుగు పందెంలో పరుగెత్తాలట. అవును, శిష్యులముగా మార్చబడ్డాం మనం, ఆయన వెంబడించే వారిగా మనం ఉంటా ఉన్నాం. ఆ వెంబడింపులో మధ్యలో ఎన్నో మళ్లింపులు, ఆ దారి మళ్లించే ప్రయత్నాలు సాతానుగాడు చేస్తా ఉంటాడు. ఎన్నో ప్రయత్నాలు వాడు చేస్తా ఉంటాడు. ఎన్నో బాణాలు విసురుతా ఉంటాడు, ఎన్నో గాలాలు వేస్తా ఉంటాడు, వల విసురుతా ఉంటాడు. వాడి యొక్క కుతంత్రాలు, వాడి యొక్క యుక్తి కుయుక్తులతో మనల్ని మోసపరుస్తా ఉంటాడు. ఆ స్థితిలో, మోసపోయే స్థితిలో మనం ఉండొద్దండి. మోసపోయి ప్రభువుకి దూరంగా వెళ్లేవారిగా, జారిపోయేవారిగా, పడిపోయేవారిగా మనం ఉండొద్దు. కానీ ప్రభువును వెంబడించేవారిగా, మేలు జరిగిన, కీడు జరిగిన, కష్టమైన, నష్టమైన, అభివృద్ధి ఉన్నా, అభివృద్ధి లేకపోయినా, ఆత్మీయత ఉన్నా, ఆరోగ్యమున్నా లేకపోయినా, ఒకవేళ ఆర్థిక సమస్యలు ఉన్నా, ఏ సమస్య మనల్ని ఉన్నా, ప్రభువును వెంబడించే ప్రయత్నం మాత్రం మనము మానుకోకూడదండి. ఆయన్ని వెంబడిస్తూనే ఉండాలి, ఆయనలో కొనసాగుతూనే ఉండాలి, ఆయనలో నడుచుకుంటూ వెళ్తానే ఉండాలండి. అలా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయన వెంబడిస్తా ఉంటే ప్రభు రాకడకు మనము దగ్గరగా ఉంటాం, ప్రభు రాజ్యాన్ని మనం చేరుకోగలుగుతాం, ఆయన స్వారూప్యంలోనికి మనం చెక్కబడతా ఉంటాం. వెంబడించకపోతే ఆగిపో చనిపోయే వారిగా ఉంటే ఆయన అంటాడు లూకాసు వార్త 9:62 ఒక మాట ఉంటుంది, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుతిరుగు చూసివాడు నాకు పాత్రుడు కాడు, నా రాజ్యానికి పాత్రుడు కాడంట. హెబ్రి పత్రిక 10:38 కూడా అంటాడు నాకు వెనుక తీస్తే దేవుని ఆత్మకట సంతోషం ఉండదంట. మనం ఆయన్ని నిత్యము వెంబడించే వారిగా, ఆయనలో కొనసాగే వారిగా, ఆయన మార్గంలో నడిచేవారిగా, ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడో అక్కడికి వెళ్లే వరకు కూడా ఆయన్ని పట్టుకునే ఉండాలి, ఆయన్ని వెంబడించే ఉండాలి తప్ప మధ్యలో ఆగిపోయే వారిగా ఉంటే అది మన నష్టానికి కష్టానికి కారణమవుతుందని దేవుడు ఇదే కాలంలో ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చివరిగా నేను ముగిస్తాను, టైం అయిపోతా ఉంది కనుక, 4వదిగా ఎలాంటి గొర్రెలుగా ఉండాలి అంటే, ఎలాంటి గొర్రెలుగా ఉండాలంటే దేవుణ్ణి ఎరిగిన గొర్రెలుగా ఉండాలి. ఒకటి, దేవుని స్వరము వినే గొర్రెలుగా, దేవుని స్వరాన్ని గుర్తుపట్టే గొర్రెలుగా, దేవుని వెంబడించే గొర్రెలుగా. 4, దేవునికి ఎరిగిన గొర్రెలుగా అంటే, ఇప్పుడు సపోజ్ ఆంధ్రకి సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణకి రేవంత్ రెడ్డి, వాళ్ళిద్దరూ మనందరికీ తెలుసండి, కానీ మనము వారికి తెలుసా అంటే తెలియదు. అలానే మనకు ప్రభువు, మనం అంటే దీన్ని బట్టి ఏంటంటే తెలిసిన వారిగా కాదు గాని ప్రభువు ఎరిగిన వారిగా ఉండాలి. ప్రభు నాకు తెలుసండి, ఆయన అద్భుతకరుడండి, ఆయన ఆశ్చర్యకరుడండి అని అంటున్నాం తప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో నువ్వు అనుభవించావా? ఆయన పరిశుద్ధుడని చెప్తున్న నీవు ఆ పరిశుద్ధతను ఎరిగి జీవించగలుగుతా ఉన్నావా? ఆయన సర్వశక్తిమంతుడని అని చెప్తున్న నీవు ఆ సర్వశక్తిని నీ జీవితంలో అనుభవించావా? ఆయనను ఎరిగిన వారిగా ఉండాలి తప్ప ఆయన తెలిసిన వారిగా ఉండొద్దు. చర్చికి వెళ్తా ఉంటాం, ప్రతిరోజు ప్రతి ఆదివారం వస్తానే ఉంటాం, చూస్తా ఉంటాం, కానీ ముఖ పరిచయమే కానీ వాళ్ళని ఎరగం. వాళ్ళు తెలుసు అంతే, వాళ్ళ గూర్చినటువంటి అవగాహన, వాళ్ళని గూర్చినటువంటి విషయాలు మనకేమీ తెలియవు. అలా ఉండకూడదట. ప్రభువు మనల్ని ఎరిగిన వారిగా ఉండాలి మనము, మనము కూడా ప్రభుని ఎరిగిన వారిగా ఉండాలి. తెలిసిన వారిగా కాదండి. దేవుని గొర్రెలు, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ప్రజలమైనటువంటి మనము ప్రభువు తెలిసిన వారిగా కాదు, ప్రభువుకు మనము తెలిసిన వారిగా కాదు గాని ప్రభు మనల్ని ఎరిగిన వారిగా, మనము ప్రభుని ఎరిగిన వారిగా ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. యోహాను సువార్త 10:27 నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. అలాగే ఇంకొక వచనం కూడా, 15 కూడా మనం చదివితే, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నా గొర్రెలు ఎరుగును. చూసారండి, దేవుడు అంటే ఆయనను గూర్చిన అవగాహన, ఆయన గూర్చినటువంటి ఆలోచన, ఆయన గూర్చినటువంటి మాటలు మనము తెలుసుకుని వాటిని అనుసరించే వారిగా ఉంటే అప్పుడు ఆయనకు మనము ఎరిగిన వారిగా ఉంటాం. మనకు కూడా ప్రభు ఎరిగిన వారిగా ఉంటారు. ఒకసారి ఒక మాట చదువుదామండి, నహూము గ్రంథము 1:7 చదువుదాం. నహూము గ్రంథము 1:7, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఇచ్చి వారిని ఆయన ఎరుగును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చూసారండి, ఆయన యందు నమ్మిక అంటే నువ్వు ఆయన బిడ్డవా, లేకపోతే ఆయన మార్గంలో నడుస్తా ఉన్నావా, ఆయనకు దగ్గరగా ఉన్నావా అన్న విషయాలను ప్రభు ఎరిగిన వారిగా మనం ఉండాలి. ఎలా ఎరుగుతాడు ఆయన అంటే, నువ్వు ఆయన యందు నీతి కలిగి, యథార్థత కలిగి, నమ్మిక కలిగి, విశ్వాసము కలిగి, ప్రభు మాటలను నువ్వు నీ హృదయంలోనికి తీసుకుంటూ ఆ మాటల ప్రకారము నువ్వు జీవిస్తా ఉంటే ప్రభువుని ఎరిగిన వారిగా ఉంటాం. మన బిడ్డలు, మన సొంత బిడ్డలు మనం ఎరిగిన వారిగా ఉంటామండి, పక్క పిల్లలను తెలిసిన వారిగా ఉంటాం. అయితే మనము దేవుని యొక్క సొంత బిడ్డల్లా ఉండాలి తప్ప పరాయి పిల్లల్లా మనం ఉండడానికి వీల్లేదండి. ఆయన ఎరిగిన స్థితిలో ఉన్నామా, లేకపోతే ఆయనకు తెలిసిన వారిగా మనం ఉన్నామా? ఉదయ కాలంలో ఒకసారి మనల్ని మనకు స్వపరీక్ష చేసుకుందామండి. ఇకపోతే 5వదిగా, ఎలాంటి గొర్రెలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 79:10 13వ వచనం చిట్టి చివరి వచనం. అప్పుడు నీ ప్రజలమును, నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలముని కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము, తరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆయన గొర్రెలము, ఆయన ప్రజలమైన మనం ఏం చేయాలటండి? సదాకాలము, చివరి వరకు కూడా, జీవిత కాలమంతా కూడా, మన యొక్క ప్రభు పిలుపు పిలిచే వరకు కూడా మనం ఏం చేయాలంటే, ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. అంటే థ్యాంక్స్ చెప్పాల. ఒక మనుషుడు మనకి ఏదైనా ఒక మాట సహాయమో ఒక మేలో లేకపోతే ఏదైనా ఉపకారమో ఏదైనా చేస్తే వాళ్ళకి 10 సార్లు థ్యాంక్స్ చెప్తాం కదండి. మన ప్రభువు, మన అన్న తండ్రి, మన పెంచిన తండ్రి, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు ఎన్ని మేలులు చేశాడండి, ఎన్ని ఉపకారాలు చేశావు. మనం ఈ రోజు బ్రతికి ఉన్నామంటే ఆయన చేసిన ఉపకారం కాదా, ఆయన చేసిన మేలు కాదా, ఆయన ఇచ్చిన వరము కాదా. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే నిత్యము కృతజ్ఞతాస్తుతులు సదాకాలం అట. ఒకరోజు ఒక పని కొరకు లేకపోతే ఒక మేలు కొరకు కాదు, గాని మేలు కలిగినా ఒకవేళ మేలు కలగకపోయినా ప్రభువుని నిత్యము మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలట. కీర్తనకారుడైనటువంటి దావీదు గారు నిత్యము ఈ కీర్తనల గ్రంథం అంతా కూడా మనం చదివితే ఎప్పుడు ఆయనకు స్తుతి చెల్లించేవాడిగా, ఎప్పుడు ఆయన కీర్తించేవాడిగా, ఎప్పుడు ఆయన కొనియాడేవాడిగా, నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగానే మనకు కనబడతా ఉంటాడండి. నిజమే, మనం కూడా మన జీవిత కాలంలో మరి దేవుడు అయ్య ప్రభువా, నీ యోగ్యత లేని నాకు, అర్హత లేని నాకు నిజంగా ఎంత కృపనిచ్చావయ్యా, ఎంత ధన్యతనిచ్చావయ్యా, నేను ప్రతిరోజు దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తానండి. మానక యసబ్జ పరిచరణ నుంచి దినదినము ప్రభా నేనేంటో, నా బలహీనతలేంటో, ఇంకా నేను ఎలా ఉండాలో నాకు చూపిస్తా ఉన్నావు ప్రభా. నీ పనిచేసే భాగ్యాన్ని నాకు ఇచ్చావు ప్రభా. ఈ స్త్రీల పరిచరణలో కూడా అండి నేను అయోగ్యరాల పాత్రలను ఆయన ప్రభువు ఇచ్చిన చిన్న ధన్యతను బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటాను. నిజమే, మనం ప్రతి వారి కూడా ఆయన కోరుకునేది కూడా అదే అండి. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎప్పుడు కూడా ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యేసుక్రీస్తునందు ఇది మీ చిత్తము, ప్రభువునందు అది దేవుని చిత్తమాట. నిజమే, దేవుడి చిత్తం ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఆయన స్తుతించుట, ఆయన మహిమపరచుట, ఆయన ఘనపరచుట, ఆయన పైకెత్తుట, అది చేస్తా ఉన్నామా? లేకపోతే మేలు జరగలేదు నాకు, నేను ప్రార్థన చేశాను నా ప్రార్థనకు జవాబు రాలేదు అని ఒకవేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని, అవో ఆ ధనవంతుడున్నాడే ప్రాణమా తినుము తాగుము నామా, లేకపోతే దావీదు భక్తుడు 103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుమని దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుపుకున్నటువంటి దావీదులాగా మనం ఉంటా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా కుడివైపున ఉన్నటువంటి గొర్రెలుగా మనం ఉండాలట. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 33వ వచనం చదువుతా ఉన్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 33వ వచనం, తన కుడివైపున గొర్రెలను ఎడం వైపు మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఎలా ఉండాలటండి మనము? తండ్రి కుడి చేతి వైపునున్న గొర్రెల వలె ఉండాలట. ఏంటి ఈ కుడి చేతి వైపున్న గొర్రెలకు అంత ప్రాముఖ్యత? ఏంటి అంత అనంటే ప్రత్యేకత అంటే, ఆ కుడివైపున ఉన్నటువంటి గొర్రెలుగా మనం ఉంటే తండ్రి చేత ఆశీర్వదించబడతాం. ఈ కుడివైపున గొర్రెలుగా మనం ఉంటే తండ్రి మన కొరకు, నీ కొరకు, నా కొరకు సిద్ధపరచబడినటువంటి అనిత్య రాజ్యంలో, దేవుని రాజ్యంలో దేవునితో పాటు నీవు నేను ఉండగలుగుతాం. అందుకే కుడివైపున ఉన్న గొర్రెలుగా ఉండాలి. ఆ కుడివైపున ఉన్న గొర్రెలు ఏం చేశారో, మరి లేకపోతే ఎడం వైపున ఉన్నటువంటి మేకలు ఏం చేశారో కింద భాగంలో అంతా మనం చదివితే మనకు అర్థమవుతా ఉంటది. కుడివైపునున్న గొర్రెలు ఏ రీతిగా ఉన్నారో ఆ విధమైనటువంటి జీవిత విధాన వైఖరిని నీవు నేను కలిగి జీవిస్తే ఖచ్చితంగా కుడివైపునటువంటి గొర్రెలుగా మనము జీవిస్తామండి. ఇకపోతే 2 మాటలు జ్ఞాపకం చేసి నిన్న వాక్య సందేశాన్ని, ఎలాంటి గొర్రెలుగా ఉండకూడదంటే త్రోవ తప్పిపోయే గొర్రెలుగా మనం ఉండకూడదు, మార్గము తప్పిపోయే గొర్రెలుగా మనం ఉండకూడదు, కాపరి లేని గొర్రెలుగా మనం ఉండకూడదటండి. నిజమే, యెషబ్జె అనే మనకు ఒక కాపరి అండి. ప్రభు మనకు అది ఇచ్చాడు, మనల్ని తప్పిపోకూడదని, జారిపోకూడదని, దారి తప్పిన గొర్రెలుగా ఉండొద్దని, తప్పిపోయిన గొర్రెలుగా ఉండొద్దని, జారిపోయిన గొర్రెలుగా ఉండొద్దని, త్రోవ తప్పి తిరిగే గొర్రెలుగా ఉండొద్దని యెషబ్జెని దేవుడు మనకు అంటు కట్టాడు. ఈ వాక్యం ఇచ్చినటువంటి నా ప్రియ దైవజనమా, ఖచ్చితంగా ప్రభు గొర్రెలుగా మనం ఉన్నాం. అయితే ఎలాంటి గొర్రెలుగా ఉన్నామో ఇది నాన్న ఎవరికి వారి మీద స్వపరీక్ష చేసుకుందాం. ఆయన స్వరం వినే గొర్రెలుగా, ఆయన స్వరాన్ని గుర్తుపట్టే గొర్రెలుగా, ఆయన వెంబడించే గొర్రెలుగా, ఆయనకు ఎరుకైనటువంటి గొర్రెలుగా, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గొర్రెలుగా, ఆయన కుడివైపునున్నటువంటి గొర్రెలుగా, తండ్రి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే గొర్రెలుగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది వాక్యము దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూరా ప్రైస్.